తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు వన్ .com అనుబంధ సంస్థ. టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు వన్ రేడియో .com.
టోరీ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
రాఘవేంద్ర గారు, సినీ పరిశ్రమ అంటేనే అదొక తళుకు బెళుకుల రంగం. అందులో తారలందరూ ముందుకు రావడానికి ఎంతసేపు వెనక అది నేపథ్యంలోకి వెళ్లిపోవటానికి ఎవరు కుతూహలం చూపించరు. కానీ శోభన్ బాబు గారు మాత్రం ఆయన తెర ముందుకు వచ్చేసారు, ఆయన చేసుకుని వెళ్ళిపోయారు. మిగతా టైంలో అంతా ఆయన నేపథ్యంలో ఉండటానికి ప్రయత్నించారు, సన్మానాలకి దూరంగా ఉన్నారు, అలాగే ఫ్యాన్స్ ని ప్రోత్సహించలేదు. ఎందుకు అలాగా
అంటే ఆయనకి ఫ్యాన్స్ ఇష్టం లేకపోవడం కాదండి, ఫ్యాన్స్ ని అస్సలు ఎంగేజ్ చేయలేదని కూడా కాదు. ఆయనకి అభిమానులు అభిమాన సంఘాలు లేవని కాదు. ఇటు వచ్చి అభిమాన సంఘాలని అభిమానుల్ని అంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్ ని వాడుకోవడము అనే ఒక ట్రెండ్ ఆ రోజుల్లో హీరోల్లో ఉండేది, ఇవాళ విపరీతంగా పెరిగింది. నేను ఒక మామూలు ఒక మేకప్ వేసుకుని ఏదైనా కాస్ట్యూమ్స్ వేసుకుని డైరెక్ట్ చెప్పిన డైలాగ్స్ చెప్పి వెళ్ళిపోయే వ్యక్తిని కదా. నన్ను ఏం చూసి ఎందుకు వీళ్ళందరూ అభిమానిస్తారు? అభిమానించడం తప్పు కాదు, దాన్ని ఒక పిచ్చిగా వ్యామోహంగా పెట్టేసుకుని తమ జీవితాలనే పాడు చేసుకునే ఒక తత్వం ఎందుకు ఏర్పడాలి అనే ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ మన శోభన్ బాబు గారు చూస్తాం. అతి తక్కువ మందిలో చూసే ఒక కోణం ఇది. అందుకే కొన్ని సందర్భాల్లో ఆయన ఇంటికి ఎవరైనా వస్తే ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఆయన దగ్గర కూర్చుని, సార్ మీరు సినిమాల్లో బాగా నటిస్తారు, లేదా మీ సినిమాలు ఏంటి, ఇంతవరకు ఏం చేశారు, ఏం చేస్తారు అని అడిగితే అస్సలు ఆయన ఎంగేజ్ చేసేవారు కాదు. స్టూడెంట్స్ ఎవరైనా వస్తే కనుక ఏం ఏం ఏంటి మీరు ఏం చదువుతున్నారు, చదువు చదువు గొప్పతనం, చదువుకుంటే లాభాలు ఇవన్నీ చెప్పడం లేదు. ఎవరైనా కాస్త అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాడు కానీ వస్తే అడిగే మొదటిది మీరు ఏంటి ఉద్యోగం ఉందా, నెలకొని సంపాదించుకుంటారు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా, ఇలా క్వశ్చన్స్ వేసి చివరికి ఆయన డిస్కషన్ అంతా ఎక్కడికి వస్తారంటే, బాబు ఉన్న డబ్బులు జాగ్రత్త పెట్టుకో, డబ్బులు సిరిగా వచ్చినా వచ్చిన ఏదో మనకి ఏ విధంగా అయితే నారికేళ్ళ అంటే కొబ్బరికేళ్ళ నీళ్ళు వస్తాయో ఎలా వస్తాయో తిన్నట్టుగా డబ్బు వస్తుంది. కరిమింగిన వెలగపండు, ఏనుగు ఎలాగైతే వెలగపండు తినేస్తుంది అందులో ఎలాగైతే ఒక గుజ్జు పోతుందో అలా పోతుంది అని తన తాతగారు తనకు చెప్పినట్టుగా ఆయన ఒక ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది నేను ఆ పుస్తకంలో కూడా రాయడం జరిగింది. డబ్బు ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు తెలియదు, కీర్తి ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు తెలియదు, పరుకు ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియని పోతుందో తెలియని, అంటే వస్తుందని మాత్రమే మానవుడు చూస్తాడు. ఇది పోతుంది అనే విషయాన్ని చూడడానికి వాడు ఎప్పుడూ కూడా ఏదో సందర్భంలో ఎదురు దెబ్బ తినడం జరుగుతుంది. కాబట్టి అది కూడా చూడడం. అందుకే ఆయన ఒకసారి అంటారు, ఫర్ ఎవ్రీ రైజ్ దేర్ ఇస్ ఎ ఫాల్, రైజ్ ఎదుగుతున్నాము అంటే కింద పడడం కూడా జరుగుతుంది. కాబట్టి అభిమానులు ఇంటికి వచ్చి చప్పట్లు కొట్టారంటే, సినిమా చూసి చప్పట్లు కొట్టారంటే, మీరంటే చాలా ఇష్టము అని ఆటోగ్రాఫ్లు అడుగుతున్నారంటే అర్థం వీళ్ళు ఏదో ఒక రోజున వెళ్ళిపోతారు అని కూడా జరుగుతుంది. ఇవన్నీ ఆయన అర్థం చేసుకున్నారండి. ఆ ఫిలాసాఫికల్ ద డైనమిక్స్ ఆఫ్ లైఫ్ అంటాం, జీవితం యొక్క గతి సూత్రాలను అర్థం చేసుకున్న ఒక మహిమానుగా వ్యక్తి అయిన శోభన్ బాబు గారు. అందులో నేను ఆ పుస్తకంలో కూడా రాశాను, ఒకసారి ఒక పెళ్లి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడట అక్కడ అప్పుడే మన ఇక్కడ ఓపెన్ ఇంటర్వ్యూలో ఎవరు ఆ హీరో అని చెప్పడం భావ్యం కాదు, కానీ అప్పుడే అక్కడ ఉన్న ఒక హీరో దగ్గర ఒక కొంతమంది లేడీస్ యువత వెళ్ళి యూత్ వెళ్ళి ఆటోగ్రాఫ్ అడుగుతున్నారట, ఇదో శోభన్ బాబు గారు ఎంటర్ అయ్యారట. శోభన్ గారు ఎంటర్ అవడం తోటి అక్కడ ఆ హీరోని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వీళ్ళందరూ తన దగ్గర వచ్చేసారట. అంటే ఆయనకి నేను పాపులర్ కాబట్టి అప్పుడు అనుకున్నారట శోభన్ బాబు గారు, మొన్నటి వరకు పాపులర్ అయిన ఒక హీరో చుట్టూ మోగిన జనం నేను వచ్చేసరికి ఈ పెళ్లి ఫంక్షన్ లో నా దగ్గరకు వచ్చేసరే రేపొద్దున నేను ఫేడ్ అవుట్ అయితే నన్ను వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, ఈ రావడం అనే గొప్పతనం మాత్రమే కాదు వెళ్ళిపోతారు అనే ఒక చేదు నిజాన్ని కూడా తెలుసుకోవాలి అని అర్థం చేసుకున్న వ్యక్తి శోభన్ బాబు గారు. అందుకనే ఒకసారి హీరోగానే పుట్టాను, హీరోగా అనేది చచ్చిపోవాలి అనే ఒక కాన్సెప్ట్ ఆయన డెవలప్ అవ్వడానికి కూడా కారణం అదే. నన్ను అలాగే చూశారు, అలాగే చూడాలి అంతే అనే ఒక ఫిలాసాఫికల్ అవుట్లుక్ అక్కడ మనకు
కనిపిస్తుంది. అదే ఫిలాసాఫికల్ అవుట్లుక్ ఆయన బిరుదుల గురించి దీన్ని చెప్తూ ఆయన వారు ఉండే కాలనీకి పెట్టిన పేరు గురించి మీరు ఒక ఉదాహరణ చెప్పారు. అది రాజారాం మెహతా నగర్, రాజారాం మెహతా నగర్ అనేది, దాని గురించి కొంచెం చెప్పండి.
అవును, యాక్చువల్లీ ఏంటంటే ఆయన మొదట్లో ఒక 500, 400, 1000 ఇలా సినిమాల నుంచి కొంత రెమ్యునేషన్ వస్తే ఇమ్మీడియట్ గా రెమ్యునేషన్ తీసుకెళ్లి తన అప్పట్లో ఈయన అద్దెకుండే ఆ ఏరియాలో ఒక రాజారాం మెహతా అని ఒక అక్కడ ఉన్న అంటే చెన్నైలో అతిపెద్ద దాదాపు ఒక 20-30 ఎకరాల ల్యాండ్ కలిగిన ఒక అతను, ఆయన వివిధ కారణాల వల్ల తన ల్యాండ్ ను అమ్ముకుంటూ వెళ్ళినప్పుడు ఈయన ఏం చేసేవారంటే ఒక 500, 600, 1000 అలా ఆయనకిచ్చి అలాగా ఆయన ఒక ఇల్లు కొట్టుకున్నారు అక్కడ. ఆ కాలనీలో యాదృచ్ఛికంగా వివిధ కారణాల వల్ల అనేక మంది తెలుగు వాళ్ళందరూ అక్కడ కాలనీ మీద స్థిరపడడం జరిగింది ఒక 5-6 సంవత్సరాలు అయ్యేసరికి.
ఇది నొంగంబాకంలోనండి? నొంగంబాకం కోడంబాకం? నొంగంబాకం. ఓకే,
అవునండి. ఈయన ఆ ఏరియాలో అక్కడ ఏర్పడేసరికి ఈయనకు ఒక సినిమా హీరోగా వెలుగుతున్న సమయం వచ్చేసరికి కాలనీ వాసులందరూ ఒక మీటింగ్ గా పెట్టుకుని ఓ పని చేద్దాం, ఈ కాలనీకి మనము శోభన్ బాబు గారి పేరు మీద శోభన్ బాబు స్ట్రీట్ అను, శోభన్ బాబు కాలనీను, శోభన్ బాబు నగరం, శోభన్ నగరం పేరు పెట్టుకున్నాం అని వాడు అన్నారట. అప్పుడు శోభన్ బాబు గారు అన్నారట, అదేంటి అసలు ఈ ల్యాండ్ అంతా మనం కొనదు ఒక రాజారాం మెహతా అనే దగ్గర, ఆయన పేరు పెడితే బాగుంటుంది కానీ మన పేర్లు ఎవరు పెట్టుకోవడం కాదు అని చెప్పి తన పేరు వద్దు అని ఆయన పేరు పెట్టడం జరుగుతుంది. అలాగే చాలా గొప్ప దానాలు కూడా చేశారని అంటారన్నారు శోభన్ బాబు గారు. చెప్పకుండా చాలా దానాలు చేశారని నాకు అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రతి తన పుట్టినరోజుకి ఫేడ్ అవుట్ అయిపోయిన జూనియర్ ఆర్టిస్టుల్ని ఒక 15 మందినో 20 మందినో సెలెక్ట్ చేసి వాళ్ళు ఈయన పుట్టినరోజు ఇంటికి వస్తారండి. ఈయన ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళకి ఒక వ్యక్తి ద్వారానో అసిస్టెంట్ ద్వారానో వాళ్ళకి తృణమో పణమో ఇస్తారు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరు ఇచ్చారో తెలీదు, ఎవరు తీసుకున్నారో తెలీదు, గొప్ప దానాలు అలా చేశారు. సరే, ఆయనకు ఉన్న ఆస్తికి తక్కువ చేశారా ఎక్కువ చేశారా అనే ప్రస్తుతం అనే మాట ప్రస్తుతం కాకపోతేమో కానీ అసలు ఆయన మరీ తీసినారని, అసలు డబ్బులు చాలా చాలా మక్కువ ఉందని దానికోసం ఆయన ప్రాణం కూడా ఇచ్చేస్తారనే కొన్ని అపప్రదాలు మాత్రం వేయకుండా ఉండడం మంచిదన్నమాట అండి. నిజానికి ఆయన అంత ఏదో డబ్బు దాని యొక్క విలువ తెలిసిన వ్యక్తిగానే ఆయన మనం చూడాలి తప్పించి, కానీ ఆయన దానికోసం పాకులాడిన వ్యక్తిగా మాత్రం ఆయన చూడకూడదు. అలా అయితే ఆయన చివరి చనిపోయేంత వరకు కూడా సినిమాలో నటిస్తూ ఉండేవాడు, ఈ చేతితో ఇలా డబ్బులు సంపాదించేవాడు, రియల్ ఎస్టేట్ లో ఆ చేతితో అలా డబ్బులు సంపాదించేవాడు, డబ్బు సంపాదించడం మాత్రమే ధ్యేయం అయితే, కానీ ఆయన ఉద్దేశం మాత్రం అది కాదండి.
ఓకే, ఒకటి ఆయన మీద కొన్ని వివాదాలు వచ్చినాయి, ఒకటి క్లుప్తంగా దాని గురించి ఆయన చాలా మంది శ్రోతలకి మనసులో ఉండవచ్చు, అది జయలలితకి సంబంధించింది, అలాగే కొన్ని కొన్ని వివాదాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒకటే స్టేట్మెంట్ నేను ఇవ్వదలుచుకున్నాను, ఇవన్నీ గాసిప్ గానీ ఆయన వ్యక్తిగత జీవితం అదేంటి, దాన్ని ఈజ్ ఇట్ నెససరీ టు బ్రింగ్ ఇన్ టు ద ఫోకస్ అనేది నేను ఐఎమ్ నాట్ టచింగ్ దట్ ఎట్ ఆల్ అండి. సో అది శ్రోతలకు ఒకసారి మనవి చేసుకుంటున్నాను ముందుగానే. ఇక మీరు ఆయన ఆదర్శాలు అనేవి ఒక ఆదర్శాలు ఎటువంటి ఆదర్శవంతుడు అనేది ఆయన పిల్లల పెళ్లి చేసిన విధానమే తెలుపుతుంది అన్నారు. నాకు ఒక కథ తెలుసు శోభన్ బాబు గారి గురించి. నేను ఐఐటీలో చదువుతున్నప్పుడు బాగా సన్నిహితుడు ఒకతను, ఆయన దగ్గరికి శోభన్ బాబు గారు వచ్చారు, శోభన్ బాబు గారు కదా ఎవరో పంపించారట, అతను నాకు బాగా తెలుసు. శోభన్ బాబు గారు పంపారు, వారి అమ్మాయిని చేసుకుంటావా అని అడిగాడు అతన్ని. నాకు తాడు బంగారం లేదు, నా దగ్గర ఏం లేదు, శోభన్ బాబు గారు నన్ను ఏం చూసి నా దగ్గరికి వచ్చారు. అయినా కాని నేను ఈ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం వచ్చే వరకు నేను పెళ్లి సంగతి ఆలోచించుకోలేదు, అప్పటి వరకు వారి అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉంటే అప్పుడు ఆలోచిస్తానని చెప్పాడు. సో ఇది ఆయన వ్యక్తిత్వంలో అతుకుతుందా మీరు చేసిన పరిశోధన? అంటే అతను నాకు తెలిసినప్పుడు ఈ విషయం శోభన్ బాబు గారు పంపించండ్రు, ఎవరో కహానీలు చెప్పారంటే కాదు నీ గురించి అంతా తెలుసు నిన్ను చూశారు కూడా అని చెప్పారన్నాడు.
అవునండి, ఇది 100కి 100 పాయింట్లు రైట్ అండి. అంటే మనం వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా ఆయా సందర్భాల్లో ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎంతవరకు అనేది ఓకే. కానీ ఆయన ఏం చేశారంటే అక్కడ గమనించాల్సింది ఏంటంటే తన కూతుళ్లను, ముగ్గురు కూతుళ్ళకి ఒక కొడుకు, తన ఇంటికి వచ్చే కోడలు కానీ, తాను ఎవరింటికైనా పంపించే తన కూతుళ్ళు కానీ, వీళ్ళు లైఫ్ లాంగ్ నేను వాళ్ళ వెనకాల ఉండాలి. ఆయనకి ఒక చిన్న అంటే మనం ఎలా చెప్పాలంటే చాలా సెక్యూర్డ్ పొజిషన్ లో ఉన్న ఇన్సెక్యూర్డ్ పర్సన్ ఆయన. అంటే చాలా బిల్డింగ్ ఉండొచ్చు, చాలా కెరీర్ ఉండొచ్చు, కానీ ఆయనకి జీవితం పట్ల ఉండే ఒక పిపాస, జీవితం పట్ల ఉండే ఒక విధమైన విధమైన ఆసక్తి అన్వేషణ ఆయన అప్పుడప్పుడు భయంలో కూడా గెలిపిందేమనిపిస్తుంటుంది అన్నప్పుడు. అంటే అర్థమేంటంటే నా కొడుకులు, నా కొడుకు, నా కూతుళ్ళు, వీళ్ళు చాలా ఉన్నతమైన జీవితంలో ఉండాలి, వీళ్ళు ఏ విధమైన నేను అనేకమైన కష్టాలు పడ్డాను, వీళ్ళు మాత్రం పడకూడదు, నేను అనేకమైన బాధలు పడ్డాను, వీళ్ళు మాత్రం పడకూడదు, నాకు అనేకమైన జీవితం పాఠాలు నేర్పింది, వీళ్ళకి నేర్చుకోవాలి, ఆ పాఠాలు వీళ్ళకి రావు, కానీ నేను నేర్పాలి, నేను నేర్పాలి అనే ఒక విధమైన పసి హృదయంతో కూడిన తండ్రి మనసు మనం చూస్తా ఉన్నాయి. అసలు ఏం చేశారంటే పిల్లలకి బాగా ఉన్నతమైన వాళ్ళు కాదు, డబ్బున్న ఫ్యామిలీస్ నుంచి కాదు, మధ్య తరగతి జీవితంలో బతాబుతి డబ్బులు ఉన్నప్పటికీ డబ్బు జాగ్రత్త, జీవితం జాగ్రత్త, కెరియర్ జాగ్రత్త, కుటుంబం పట్ల ప్రేమ అభిమానాలు ఉండే కుటుంబాల నుంచి తీసుకోవాలి అనే ఒక తత్వంతో ఆయన ముందు ఎక్కడైనా ఎవరైనా ఒక యోగ్యుడు ఎవరైనా ఆయనకి ముందు మిర్దాన్ని చెప్పినట్టుగా మీ స్నేహితులు ప్రస్తావన చేసినట్టుగా యోగ్యుడు ఎవరైనా కనిపిస్తే ఎస్ అని చెప్పి అతని గురించి వివరాలు తెలుసుకుని ఆరాలు తీసి ఎస్ అనుకుని అప్పుడు వాళ్ళ కుటుంబంతో సంప్రదింపులు జరిపి అప్పుడు వివాహం జరపడం, ఇదే నా మొత్తం నాలుగు పెళ్లిళ్ళ విషయంలోనూ ఆయన కుటుంబంలో జరిగినదేనండి. కాబట్టి ఇందాక చెప్పిన ఏదైతే మీ స్నేహితులు చెప్పారో అది నాకు తెలిసినంత వరకు నూటికి నూరు పాళ్ళు నిజమే అని మనం నమ్మవచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలండి, పిల్లల దగ్గర వచ్చే చాలా మంది సోమన్ బాబు గారి మీద వేసే నిందనండి లేకపోతే గొప్పగా చెప్పడం అదేంటంటే ఆయన అసలు తన పిల్లల్ని షూటింగ్కే రప్పించేవాడు కాదట. అంత అవసరమా అనిపిస్తాను, అంత అవసరమా కాదు. సినిమా రంగము అనేది ఒక గాలి బుడగ లాంటిదండి, అది చూసినంతసేపు ఆనందంగా అందంగా ఉంటుందేమో కానీ ఒక్కసారి పగిలిపోతే మాత్రం ఎంత విషాదం ఉంటుందో సోమన్ బాబు గారు తెలుసును. నేను అనుభవాల ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం 30 ఏళ్ల లోపు తన కష్టాలు వచ్చినాయి కాబట్టి జీవిత రహస్యం తెలిసింది కాబట్టి తాను నిబ్బరంగా ఉండేందుకు కావలసిన ఒక మానసిక సమతుల్యతను తెచ్చుకోగలిగాడు సోమన్ బాబు గారు. నేను తెచ్చుకున్నట్టుగా నా పిల్లలకు రాకపోవచ్చు, వీళ్ళు రేపటి రోజున నేను సినిమాలో నటిస్తానని షూటింగ్లు తీసుకెళ్తే వీళ్ళు కూడా సినిమా పట్ల వ్యామోహం కలిగి ఆసక్తి కలిగి వాళ్ళు కూడా సినిమాలు చేస్తాం సినిమా చేస్తామంటే రేపు పొద్దునేమో నువ్వు వద్దురా సినిమాలు చేయడానికి వీలు లేదని ఇది నేను చేస్తాను నాన్న అని వాళ్ళని ఒక సంఘర్షణ, ఒక కాన్ఫ్లిక్ట్, ఇదంతా అవసరమా? అసలు సినిమాల నుంచి వీళ్ళని దూరం చేస్తే పోవాలి, వీళ్ళ కెరియర్, వీళ్ళ లైఫ్ చాలా భద్రంగా ఉండాలి, బ్యాంక్ లాకర్ అంత భద్రంగా ఉండాలని కోరుకున్న తండ్రిగా ఏం చేశారంటే పిల్లలు అసలు షూటింగ్లకి తీసుకురాలేదు.
నేను ఈ విషయం మీకు ఒకటి ప్రస్తావించాలండి, మీ పరిశోధనలో వచ్చే ఉండొచ్చు లేకపోతే ఇది యాడెడ్ విషయంగా చెప్తాను. మురళీమోహన్ గారు నాకు కొంచెం ఇటీవల మంచి మిత్రులయ్యారు గత కొద్ది సంవత్సరాలుగా, ఆయనతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. శోభన్ బాబు గారి ప్రస్తావన వచ్చింది, ఆయన అసలు శోభన్ బాబు గారు అంటే ఒక గురువులాగా భావిస్తారు. కొన్ని విషయాలు చెప్పారు శోభన్ బాబు గారి గురించి. ఆయన ఏంటంటే ఇప్పుడు సావిత్రి గారి జీవితం, ఆవిడ ఆర్థికంగా భద్రతను చేసుకోవాలనేందుకు ఆవిడ ఎంత కృంగి, అసలు ఎలాంటి పరిస్థితుల్లో దారుణమైన మరణం పొందారో అందరికీ తెలుసు. ఇది క్వైట్ ఆపోజిట్ శోభన్ బాబు గారి విషయంలో, అది క్వైట్ ఆపోజిట్. సావిత్రి ఆవిడ జాగ్రత్త లేకపోవటం వల్ల గాని, ఆవిడ అందరినీ నమ్మటం వల్ల గాని ఆవిడ ఎదుగుతే కోల్పోయిందో, కాకపోతే శోభన్ బాబు గారు ఒక మిత్రుడిగా చాలా మందికి చాలా చేశారు. మురళీమోహన్ గారు అదే చెప్పారు, చంద్రమోహన్ గారు ఇలా అలా. శోభన్ బాబు ఏంటి ఇప్పుడు ఈ భూప్రపంచంలో చాలా అసలు మితమైనది భూమి, ఆ భూమిని కొనుక్కోవటం, భూమిని నమ్ముకోవటం మనిషికి ఇదని చెప్పి అది ఆ సూత్రాన్ని మురళీమోహన్ కి ఎక్కించి ఇప్పుడు మురళీమోహన్ ఒక రియల్ ఎస్టేట్ టైకూన్ గా ఎదగటానికి కారణం ఆయన శోభన్ బాబు గారు అని చెప్పి ఆయన అయితే ఇంటర్వ్యూలో వచ్చిందో మరి వ్యక్తిగతంగా వచ్చిందో తెలీదు. ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన, అది మన పిల్లలు మనకు ముద్దుగానే ఉంటారండి, వాళ్ళని తీసుకెళ్లి సినిమాల్లో పెట్టడం అనేది అది భావ్యం కాదు, అది మన మన వాళ్ళని తీసుకెళ్లి ప్రేక్షకుల మీద రుద్దాలనుకోవటం, నిర్మాతలు దానివల్ల నష్టపోవడం లాంటివి జరిగితే అది మనకి మనకే ఇది అన్న భావన వెలిపించేవారు. అదే సలహాని మురళీ మోహన్ గారు కూడా పాటించి వాళ్ళ అబ్బాయిని కూడా చిత్రాల్లోకి తీసుకురాలేదు.
గ్రేట్ గ్రేట్ అండి.
ఇది ఇది నాకు వ్యక్తిగతంగా నేను తెలుసుకున్నది. ఇది ఇక చివరిగా రెండు విషయాలు మాట్లాడాలండి. మీ పుస్తకంలో మీరు రాసిన శైలి గురించి ఒక ప్రశ్న ఉందండి, అది తర్వాత అడుగుతాను. ఫస్ట్ ఎన్టీ రామారావు గారి గురించిన కొన్ని ఇవి చూస్తే, మీరు శోభన్ బాబు గారికి ఎన్టీ రామారావు అంటే ఒక ఆరాధనా భావం ఉంది. ఎన్టీఆర్ గురించి ఆయన అనుకునేది ఏంటి? ఆయన ఎన్టీఆర్ గారు ఆయనకి ప్రోత్సాహం ఇవ్వటం గానీ, ఆయన్నే ఆదర్శంగా తీసుకోవటంగా గానీ, ఇంకొకటి ఎన్టీఆర్ తన జీవితాన్ని ఎలా నడపగలిగారో కొంచెం ఈ శోభన్ బాబు గారు చేసింది కొంత అనుసరణ లాగానే అనిపించింది. కాకపోతే ఎన్టీఆర్ అంత లీడర్ ఏం కాలేదు. సో దాని గురించి ఎన్టీఆర్ ప్రభావం ఎంత ఉంది శోభన్ బాబు మీద?
మంచి అబ్జర్వేషన్ చేశారండి. ఇప్పుడు మొత్తం ఈయన అంటే శోభన్ బాబు గారి యొక్క జీవితం అంతా ఎన్టీఆర్ గారు ఆవరించిన తీరు చాలా చక్కగా ఉంటుందండి. చాలా ఇంకా చెప్పాలంటే ఆసక్తికరంగా ఉంటుందండి. ఈయన ఎప్పుడో డిగ్రీ చదివే రోజుల్లో ఈయన ఎన్టీ రామారావు గారిని అంతకు ముందు అంటే ఆయన 8 ఏళ్ల వయసు ఆ ప్రాంతంలోనే మల్లీశ్వర సినిమా చూడటము, ఎన్టీ రామారావు గారికి ఇంపాక్ట్ పడ్డము జరిగిందని చెప్పి ఆయన స్వయంగా చాలా ఇంటర్వ్యూలు చెప్పారు. ఆ తర్వాత అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళిద్దరు చాలా గొప్ప హీరోలుగా ఉండడము, వాళ్ళ ప్రభావం ఈ మీద ఉండడము, వాళ్ళలాగే తాను కూడా ఆయన చోట రాస్తారు. యాక్చువల్గా ఒక చిన్న అంటే మనకి తిరువురు ఆ ప్రాంతంలో చిన్న టెంట్ అంటే టెంట్ సినిమా చాలా చిన్న సినిమాల్లో అంతా ఏదో చుట్టుపక్కల అంతా రంధ్రాలు ఉన్న దాంట్లో మల్లీశ్వర సినిమా చూసేసరికి ఇంకా ఎక్కడ లేని ఒక ఆనందము. అందులోంచి ఈయనకి సినిమా హీరో అవ్వాలనే ఒక కోరిక, తెర మీద తిరిగే ఈ బొమ్మలే దేవుళ్ళుగా ప్రజల చేత కొనియాడబడుతున్నారే అని ఆశ్చర్యపోయాను నేను అని చెప్పి ఆయన చోట చెప్పారన్నమాట. అలా ఆయనకి ఫస్ట్ టైం ఎన్టీఆరే ఒక సినిమా హీరో తాను అవ్వాలనుకోవడం జరిగిందని. అలాగే ఆయన మిత్రుడు ఖాదర్ గారు అంటే ఈ వీళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉండేవారండి మైలవరంలో. ఆయన చెప్పారు నాకు ఏంటంటే శోభన్ బాబు గారు ఎప్పుడు అర్థం చూసుకున్నా కూడా ముక్కుని 2 వేళ్లతోటి ఇలా రాసుకుంటూ రాసుకుంటూ అరే నా ముక్కు ఎన్టీఆర్ గారి ముక్కు ఒకటే రా, నేను కూడా ఎన్టీఆర్ అంత గొప్పవాణి అవుతానని చెప్పి అంటూ ఉండేవారట. అలాగే ఆయన ఒకసారి తన యొక్క మాస్టర్ గారు డ్రిల్ మాస్టర్ గారు ఎన్టీ రామారావు దగ్గర చెన్నై వెళ్తున్నాను అంటే ఎన్టీ రామారావు తీసుకెళ్ళడం జరిగిందట. అప్పుడు మొట్టమొదటిసారిగా కలవడము, ఆ తర్వాత అనేక సినిమాల్లో ఈయనకి నెమ్మదిగా ఆఫర్లు ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యంగా సీతారామ కళ్యాణం అనే సినిమాలో ఈయనకి ఇచ్చిన వేషము, ఆయనతో దాదాపు 50 రోజుల పాటు పనిచేశాను నేను. ముందు నిజానికి రాముడి వేషం నాకు దక్కాల్సిన అర్నాథ్కి దక్కింది. అది రామారావు గారి యొక్క డిసిప్లిన్, రామారావు గారి యొక్క మల్టీ టాసిటెడ్ టాలెంట్, ఆయనలో ఉండే ఒక కసి, ఆయనలో ఉండే ఒక కఠోరమైన తపో దీక్షలా పనిచేయడం, ఇవన్నీ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి అని చెప్పి శోభన్ బాబు గారు చెప్పడం జరిగింది. సో ఆయన లైఫ్ అంతా కూడా శోభన్ బాబు గారిని కొంతవరకు ఎన్టీ రామారావు గారు లీడ్ చేశారని కూడా చెప్పవచ్చు. అలాగే అప్పట్లో ఆయన అంటూ ఉండేవారటండి, ఈయన కొంతవరకు ఆయన శరీర పరంగా చూస్తే బాడీ పరంగా చూస్తే ఎన్టీఆర్ యాక్షన్ పరంగానో లేకపోతే డైలాగ్స్ పరంగానో క్యారెక్టర్ పరంగానో చూస్తేనేమో ఏఎన్ఆర్ ఈ విడుదలక మిక్స్ కలిపితే శోభన్ బాబు గారు అయ్యారని చెప్పి అప్పట్లో రివ్యూలు రాసేవారటండి పత్రికల్లో, సినిమా పత్రికల్లో 1970s వరకు ఆ రివ్యూలు వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూస్తామని చెప్పి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా దైవ బలం ఈయన మొట్టమొదటి సినిమా, ఆ మొట్టమొదటి సినిమాలో నటించింది రామారావు గారితో, అది కూడా ఒక యాదృచ్ఛికంగాను అది కూడా కొంతవరకు ఈయన ఇన్స్పైర్ చేసి ఉండవచ్చు అని మనం కూడా మనం భావించవచ్చు అనమాట అండి. మోహన్ గారు
అంటే ఎన్టీ రామారావు గారి గురించి బాగా చెప్పారు. ఒక పుస్తకంలో నా చివరి ప్రశ్న అడిగే ముందు మీ పుస్తకం గురించి ఒక ప్రశ్న అండి. ఈ పుస్తకంలో మీరు ఏకవచనంతో రాశారు, కాకపోతే దానివల్ల దానికి సమాధానం కూడా అందులోనే ఇచ్చారు మీరు. కాకపోతే నాకేమవుతుందంటే అట్ సమ్ పాయింట్ చదువుతున్నప్పుడు ఇది శోభన్ బాబు గారు ఆయన సొంతంగా రాశారు అనిపించేలాగా ఒక రకమైన వాట్ ఐ వాంట్ టు సే అంటే మిస్డైరెక్షన్ లాగా అనిపించింది. మిస్డైరెక్షన్ లాగా అంటే ఆయన మనసులోని లేని భావాలు మీరు ఆపాదించినట్టుగా ఒక మీకు ఆ విమర్శ వచ్చే ఉండాలి మీకు. అది దాని గురించి ఏమంటారు మీరు ఏకవచనంలో రాయటానికి మీ సమర్థన ఏంటి?
నిజానికండి ఆత్మకథ లేదా జీవిత చరిత్ర విభాగాలకు సంబంధించి మనం 3 రకాలు చూడొచ్చండి. ఒక ఒక వ్యక్తి తన కథ తానే రాసుకోవడం ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ. ఇంకొక వ్యక్తికి సంబంధించిన అతను అతని యొక్క ప్రమేయంతో అతని యొక్క ప్రస్తావనతోటి అతని యొక్క అనుమతితోటి దగ్గర కూర్చుని రాయడము బయోగ్రఫీ అని. ఈ రెండూ కాకుండా మరణించిన వారి గురించి వారి కథను మనం చెప్పడము జీవిత చరిత్ర అవుతుంది. అంటే బయోగ్రఫీ వేరు, ఆత్మక ఆటోబయోగ్రఫీ వేరు, జీవిత చరిత్ర వేరు. ఈ మూడు కాకుండా కొత్త టెక్నిక్ గా మాత్రం నేను పుస్తకం రాశాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, శోభన్ బాబు గారు మరణించిన తరువాత ఆయన తన కథ తానే చెప్పుకుంటున్నట్టుగా నేను దీని తీసుకున్నాను. దానికి సోలిల్కి అంటే SOLIQUOLY కాన్సెప్ట్ ని మనం నాటక పరిభాషలో చూస్తాం. స్వాగతము అని మనం మామూలు చెప్తూ ఉంటాం. అంటే మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఎప్పుడైనా క్యాజువల్ గా ఒంటరిగా కూర్చుని
అర్థమైంది నాకు అది. అంటే అదేమవుతుందంటే చదివేటప్పుడు, పుస్తకం చదివేటప్పుడు అరే శోభన్ బాబు గారు ఈ మాట అన్నారంటే అది నిజం కావచ్చు కాకపోవచ్చు, మీరు ఆయనకి కొన్ని భావాలు ఆపాదిస్తున్నారు అనేది.
ఇక్కడ నేను ఆ క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి. ఏమిటంటే శోభన్ బాబు గారు చెప్పినట్టుగా ఈ పుస్తకంలో కోర్టు చేయబడిన ప్రతి ఒక్కదానికి కూడా రిటర్న్ గా కానీ ఆడియో రూపంలో కానీ విజువల్ రూపంలో కానీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. అంటే ఒక ఉదాహరణకి ఇందాక ఉంటుమో నేను చెప్పడం జరిగింది, మన ఇద్దరం కూడా ప్రస్తావించుకున్నాం. తాతగారు ఇతను ఈయన మద్రాసు వెళ్తుంటే తాతగారికి ఈయనకి సంభాషణ జరిగాయి. అదేవిధంగా ఈయన మద్రాసులో శ్యామల ఏమంటుందని స్టూడియోలో ఉన్నప్పుడు తన తండ్రి అరే నువ్వు కూడా NTR గొప్పవాడు అవ్వాలరా అని చెప్పి అన్నారని అన్నాం. అలాగే ఈయన తన కూతురు పుట్టినరోజుకి ఒక సంఘటన జరిగింది, లేదా ఈయన తన కొడుకులతో మాట్లాడింది, ఎన్ని తీసుకోండి వీటన్నిటికీ కూడా ఈయన నేను చేసినదల్లా ఏంటంటే ఎంత శోధించగలను అంత శోధించాను. ఆయన రాసిన ఉత్తరాలు సేకరించాను. ఆయనకు సంబంధించిన దాదాపు ఒక 1000 పేజీల రిటర్న్ మెటీరియల్, ప్రింటెడ్ మెటీరియల్
అంటే అర్థమైంది మీరు చెప్పేది. మిమ్మల్ని ఒక కొంటె ప్రశ్న అడుగుతాను,
వాటన్నింటినీ ఒక ఆర్డర్ లో పెట్టి రాశాం కాబట్టి నేను దీన్ని ఉత్తమ పురుష అంటే తానే తన కథ చెప్పుకున్నట్టుగా రాయడము అనేది ఏమాత్రం మన అవాస్తవాలు రాయినప్పుడు, అభూత కల్పం రాయినప్పుడు ఇది సరైంది అని నమ్మి రాశాను అన్నమాట.
ఓకే, మిమ్మల్ని ఒక కొంటె ప్రశ్న అడుగుతానండి. అందుకనే ఇది చదువుతున్నాను, పేజీ 117. స్టూడియోలోకి ఒక ఓ కారు వేగంగా దూసుకొస్తోంది. ఓడంత కారు అది, అల్లంత దూరాన ఆగింది. జెట్ విమానం తలుపంత తలుపు తెరుచుకుంది. సంధ్యకాంతుల్లో పసిమి ఛాయలు వెదజల్లే ఒక బంగారు బొమ్మ సత్యభామ వేషంలో అల్లారు ముద్దుగా దిగింది. అడుగడుగున అందెల రవళలు కప్పుకున్న మేలిమి శాలువాను సరిచేసుకుంటూ దారి చూసుకుంటూ ముందుగా ముగ్గురు, వెనక ఎనమండుగురు, నడుము నడుము తిప్పుతూ ఆ వయ్యారి భామ ఎదురుగా ఉన్న ఫ్లోర్లో వెన్నలా మెత్తగా కరిగిపోయింది. ఒక్కసారైనా చదువుతున్నాను, అవునండి పూర్తి కాలేదు. ఒకసారైనా మా వైపు చూస్తుందేమోనని ఆశపడ్డ మా వానర సైన్యం ఉరఫ్ కోతి వేషగాళ్లు నిరాశలో మునిగిపోయారు. అంత టీవీగా గర్వంగా అచ్చంగా సత్యభామ వెళ్లిన ఆమె ఎవరో కాదు, కుమారి జయలలిత. అంతగత్తె అంటే ఆమెనని, చిరుప్రాయపు చిన్నారంటే ఆ చిలకమ్మేనని వచ్చిరాని తెలుగు పలుకులతో కోట్ల మంది యువకుల హృదయాలతో గూడు కట్టుకున్న కోకిలమ్మ ఆమెనని, ఆమె బుగ్గల సౌరులో కాశ్మీర రంగుల హరివిలు రంగరించుకుందని, ఆమె గొంతెత్తి పానీయం తాగుతుంటే దాని నీడను చూడముచ్చటగా చూడవచ్చని ఇలా ఎలా రాశారు ఈ పై? సారీ అండి, నేను కవిత్వాన్ని నేను పైచ్యంతో పోలుస్తుంటాను అప్పుడప్పుడు, నాకు ఉంది అందుకని అది. ఈ భావనలు మీవా శోభన్ బాబు గారి?
ఎగ్జాక్ట్ అండి, నేను నిజంగా చెప్తున్నానండి. మీరు మనం చేస్తున్న ఈ ఇంటర్వ్యూ పూర్తి సార్థక్యం ఈ ప్రశ్నతో పూర్తి తీరినంత. ఎలాగంటే ఈ మాటలు నిజానికి శోభన్ బాబు గారు వాళ్ళు, ఏది ఇంతవరకు మీరు ఏమి చదివారో అవన్నీ శోభన్ బాబు గారు వాళ్ళు. మీరు చదివిన ప్రతి అక్షరం శోభన్ బాబు గారిది. అది ఎలాగంటే మీరు ఆశ్చర్యపోతారండి, నేను నా కథానాయకులు అని ఆయన ఒక పత్రికకి ఆ రోజుల్లో 12 తనకు ఎవరెవరైతే కథానాయకులతో తాను పనిచేశారో వాళ్లతో అభిమానాన్ని పంచుకుంటూ విక్కిలిని జగదీష్ బాబు అనే పాత్రికేయుడు ప్రచురించే ఒక ఒక మ్యాగజైన్ కి ఆయన ఆర్టికల్స్ రాయడం జరిగిందండి. ఆయన జయలలిత గారితో, లేకపోతే వాణిశ్రీ గారితో, శారద గారితో, జయసుద్ధ గారితో తనకున్న అనుబంధాన్ని ఆయన కొన్ని వ్యాసాలుగా రాయడం జరిగిందండి. ఆ నేను నా కథానాయకులు అనే వ్యాసాలు వచ్చే సమయానికే జయలలిత గారికి శోభన్ బాబు గారికి ఏదో ఉంది అనే ఒక రూమర్ వచ్చిన రోజులండి అది. అందుకని ఆ మొత్తం వ్యాస పరంపరలో చిట్ట చివరిగా రాసినదే జయలలిత గారితో, ప్లస్ అందరి కథానాయకుల మీద ఒకటి రాస్తే జయలలిత గారి మీద రెండు రాశారండి ఈయన. ఇవన్నీ మనకి ఏం చెప్తా అండి, నిజానికి ఇప్పుడు ఏదైతే మీరు చదివారో అది శోభన్ బాబు గారు స్వతస్ఫూర్తితో రాసినవేనండి.
ఓకే, అది నాకు నేను చూడలేదు కాబట్టి నాకు ఆ సందేహం వచ్చింది చదువుతున్నప్పుడు, అందుకనే మిమ్మల్ని ఐ వాంట్ టు మేక్ యూ ఐ వాంట్ కీప్ యూ ఆనెస్ట్, అందుకనే మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగాను. ఇక చివరిగా అండి, నేను చివరిగా నేను అడగదలుచుకున్న ప్రశ్న, ఒక కురుక్షేత్రం చిత్రంలోనిది ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను మీకు. ఇది శోభన్ బాబు గారు కృష్ణుడిగా యాక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఇస్ లిజన్ టు దిస్. అది కురుక్షేత్రంలో గీతా వచనానికి ముందు.
తండ్రులు, గురువులు, అన్నలు, తమ్ములు, మామలు, కొడుకులు, స్నేహితులు, ఈ స్వజన సంహారం నావల కాదు బావా. మా సౌఖ్యము కొరకు బంధురక్తము చిందించలేదు, రాజ్యము కొరకు ఆత్మీయులను అంతం చేయలేదు. ఎవరు ఆత్మీయులు, ఎవరు ఎవరికి బంధువులు? ఈ మమతా బంధములు, వృద్ధి నాశములు శరీరమునకే కాని ఆత్మకు లేవచ్చున.
జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి, నత్వం శోచితుమర్హసి.
ఇంకొక నిమిషం ఉందండి.
నీవు చంపుతుంటివని భావించుట వివేకము కాదు పరంతు సకల ప్రాణిగతమైన ఆత్మ అచ్యుతము అధ్యయం. సత్సులదియు ఒకరిచే చంపబడినదియు కాదు, ప్రాక్తనము కర్మము అయిన ఈ ఆత్మ విద్యా రహస్యమును గ్రహింపు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భు మా తే సంగోస్త కర్మణి.
నిర్మముడవు నిష్కాముడవై ఫలాపేక్షారహితమైన మనస్సుతో నీ కర్తవ్యమును నీవు పాలింపు. ధర్మ సంస్థాపనకై జరుగుతున్న ఈ యుద్ధ యజ్ఞమును నిర్వహింపు.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అక్షుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ మాటలకు పూర్తి అర్థం తెలిసి మెలిగారు శోభన్ బాబు అంటే అతిశయోక్తి అవుతుందా?
ఏమవుదండి, ఇక్కడ ఒకటి రెండు విషయాలు చెప్పాలని. ఒకటి ఏంటంటే, నిజంగానే శోభన్ బాబు గారికి ఇష్టమైన బుక్ పుస్తకాల్లో గ్రంథాల్లో ఒకటి భగవద్గీత. భగవద్గీతలో ఆయనకి ఇష్టమైన శ్లోకంగా ఆయన ఎప్పుడు చెప్పే వాటిలో ఇందాక మనం మీరు ప్లే చేసిన మొదటి రెండునని, ఒకటి జాతస్య ధ్రువ మృత్యు అనేది ఒకటిను, అలాగే కర్మనీయవాధికారిస్తే ఒకటిను. ఆయన అంత అంటే మనం అలా చెప్పాలంటే ఏదో యోగత్వాన్ని పొందేశారు ఆయన లాంటి అతిశయోక్తులు మాట్లాడడం భావ్యము కాదు. ఆయన సన్యాసం అంటే మొత్తం అంతా పరిత్యజించిన మహావ్యక్తి ఇలాంటి అద్భుతంగా చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోవడము, కొంతకాలం అయిన తర్వాత పైవాడు పిలిస్తే మనం వెళ్ళిపోతాము అనే మాటని మాత్రం ఆయన తన దగ్గరకు వచ్చిన ప్రతి వారితోటి చివరి రోజుల్లో అన్నమాట అండి. అలాగే ఆయనలో ఉన్న ఇంకొకటి ఏంటంటే, నేను రేపన రోజు చనిపోయిన తర్వాత నా పిల్లలు నాన్నలాగా మేం బతకాలి, బతికితే చాలు అని పిల్లలు అనుకున్నాం. శోభన్ బాబు మంచి హీరో, ఆయన సినిమా వస్తే చూడాలి, ఆయన ఆయన కోసం ఆయన గుర్తించుకోవాలి లేదా ఆయన్ని ఆరాధించాలి అని ప్రేక్షకులు అభిమానులు అనుకున్న నా జీవితం ధన్యమైంది అన్నారండి. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి, ఇంతేదాకా వచ్చింది కాబట్టి, శోభన్ బాబు గారి రెండవ కుమార్తెకు అంటే ఇది మనం ఓపెన్ గా చెప్పవచ్చు చెప్పకూడదు
వద్దులేండి, అంటే ఫ్యామిలీకి సంబంధించింది ఐ డోంట్ ప్రాబబ్లీ నాట్
అప్రోప్రియేట్ రైతు అయితే కాదండి మనం ప్రస్తావించబోతున్నది, అంటే సంస్కార రహితం అభ్యర్థి అంటే నాకు అభ్యంతరం
లేదు. సంస్కార రహితం కాకపోతే చెప్పండి పర్లేదు,
సంస్కార రహితం కాదు అంటే ఏం లేదు బాగా మీరు అడిగారు అంటే ఏం లేదు. జాతసిని ధృవ మృత్యువు పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. శోభన్ బాబు గారి యొక్క రెండవ కుమార్తెకు ఈయన మరణించేంత వరకు పిల్లలు లేరు. ఈయన మరణ సమయంలో ఆమె గర్భవతి, ఈ విషయం మనకి పేపర్లలో అప్పుడు వచ్చిందే. ఈయన మరణించిన తర్వాత ఆ రెండవ కుమార్తెకు కొడుకు పుట్టడం జరిగింది, అతనికి శోభన్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే గతసేహి ధ్రువ మృత్యు పుట్టినవారు గిట్టక తప్పదు, గిట్టినవారు పుట్టక తప్పదు అనేది కూడా కనిపిస్తుంది. అలాగే శోభన్ బాబు గారి గురించి ఇక్కడ అభిమానులకైనా ప్రేక్షకులకైనా నేను చాలా స్పష్టంగా ఆయన నుంచి మనం నేర్చుకోదగ్గర ఒకటి చెప్తున్నానండి, అదేంటంటే జీవితం చాలా విలువైనది, అమూల్యమైనది, చాలా తక్కువైనది కూడా. మనందరం కూడా ఏదైనా సరే స్వీకరిస్తామేమో తప్ప ఆస్వాదించం చాలా మంది, అంటే టేకింగ్ ఉంటుందేమో తప్ప టేస్టింగ్ ఉండదు జీవితానికి. అంటే అర్థం ఏంటంటే ఏదైనా తీసుకోండి, పెళ్ళి అవుతుంది, సుఖంగా చక్కగా హాయిగా ఆ సంసార జీవనాన్ని అనుభవించాలని అనుకో మనం. పెళ్ళి అయిపోయింది మళ్ళీ వెంటనే ఉద్యోగాలు, ఆడావిడి లంపటాలు, పిల్లలు, పిల్లల్ని ప్రేమించాలి అభిమానించాలి అనుకో. ఏవో పిల్లలు పుట్టారు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. అలాగే చనిపోయేంత వరకు వర్క్ చేయడము అనే ఒక విధమైన ఒక ఒక నెగిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా చెడ్డది అని చెప్పడానికి కూడా మనకి శోభన్ బాబు గారి జీవితంలో మా ఉదాహరణ తీసుకోవచ్చు. ఆయన ముత్యానముకు సినిమాలో ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ అనే పాటలో తీరైన సంపదాయ వరింత నుండు అనే ఒక ఆ లైన్ అంటే ఆయనకి మరీ 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 ఇష్టం అంటండి. అంటే సంపద ఉండాలి, దానికైనా తీరుగా ఉండాలి అనుకుంటారట, అంటే దాన్ని అనుభవించే విధంగా ఉండాలి అనుకుంటారని చెప్పి చెప్పడం అనమాట.
చాలా అద్భుతంగా చెప్పారండి.
అరవై ఏళ్ళకి రిటైర్ అయిపోయి ఆయన తన ఆ తర్వాత జీవితాన్ని అంతటిని ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట 24 గంటలు భార్యతో గడిపారు, పిల్లలతో గడిపారు, కుటుంబంతో గడిపారు, తన ఆస్తులను అనుభవించారు, తన జీవితాన్ని అనుభవించారు, తన పండగలను అనుభవించారు, తన పబ్బాలను అనుభవించారు. అలా జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం కలిగిన ఏకైక వ్యక్తి శోభన్ బాబు గారు. ఆయన జీవితాన్ని మనం చదివితే మనం కూడా కుటుంబాన్ని ప్రేమిద్దాం, కుటుంబాన్ని ప్రేమిస్తూ జీవితాన్ని ప్రేమిద్దాం, జీవితాన్ని ప్లాన్ చేసుకుందాం, రేపటి రోజు గురించి ఇవాళ ఆలోచించుకుని దాన్ని కాస్త భద్రంగా చేసుకుంటూ నిత్యము పని 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 అని కాకుండా ఏదో ఒక రోజున ఆగి పరుగు ఆపి జీవితాన్ని కుటుంబాల్ని అందరినీ ఆస్వాదించే ఒక స్టేజ్కి వెళ్ళడమే శోభన్ బాబు గారి ద్వారా మనం తెలుసుకోదగ్గదండి.
అద్భుతంగా సెలవిచ్చారండి.
వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.